My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమం April 10, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. మీకు గుర్తుందా, మొన్ననే మనం బిట్కాయిన్స్ గురించి వాటి గురించి మాట్లాడుకున్నామా? ఇలా మనం మాట్లాడుకున్నామో లేదో, ఇంకొక బిట్కాయిన్ మోసం. అసలు ఇది ఎంత ట్రెండింగ్ అయిపోయిందంటే, అది మనకి అంటే మనం వాడుతున్నా వాడకపోయినా ఆ కరెన్సీని, లేకపోతే మనకి దాని గురించి తెలిసినా తెలియకపోయినా కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే, మన ప్రమేయం లేకుండానే మనకి తెలియాల్సిన అవసరం మనకి తెలుస్తుంది. అరే ఇప్పుడు నేను దీని గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, అట్లీస్ట్ రేపు పొద్దున ఫ్యూచర్లో ఏమో చెప్పలేము అని చెప్పి. అలాగా నేను మొన్న మీకు చెప్పినప్పుడు ఏం చెప్పాను, బిట్కాయిన్కి ఒక ఆర్బీఐ గవర్నర్ గనక ఐ ప్రామిస్ టు పే ద బేరర్ అని ఎలా అయితే ఒక సంతకం చేస్తాడో ప్రతి నోటు మీద, అలాగే బిట్కాయిన్కి ఒక సంతకం అనేది అవసరం లేదు, అథెంటికేషన్ అనేది అవసరం లేదని చెప్పాను, రైట్? ఎవరైనా సరే ఆ ప్రోగ్రామింగ్ తెలిసి ఉంటే బిట్కాయిన్ని సృష్టించవచ్చు. ఇదే కదా ఆ రోజు మనం మాట్లాడుకుంది. ఇలాగా 2,000 కోట్లు మోసం చేసి 8,000 మందికి తను ఇంకేముంది, నేను బిట్కాయిన్ తీసుకొస్తున్నాను మీకోసమే కాబట్టి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, ఒక బిట్కాయిన్ విలువ వచ్చి మన డిసెంబర్లో 20,000 వరకు కూడా వెళ్ళిపోయింది. సో అందుకని ఆల్మోస్ట్ దేశం మొత్తం మీద 8,000 మందిని ఈ బిట్కాయిన్ పేరుతోటి మోసం చేసి 2,000 కోట్లు తీసుకున్నాడు ఢిల్లీకి చెందినటువంటి అమిత్ భరద్వాజ్. సో అసలు తనతో పాటు ఇంకో 7 ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ కూడాను కస్టడీలోకి తీసుకున్నారు. తను అమిత్ మటుకు ఇదిగో అందరికీ అలవాటైన విధానం ఉందిగా. అసలు ఏ విధంగా చూసుకున్నా కూడాను అందరూ ఎవరైనా కాస్త ఆర్థిక నేరం చేశారు అనగానే విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అది విజయ్ మాల్యా అయి ఉండొచ్చు, నీరవ్ మోదీ అయి ఉండొచ్చు, రోటో మ్యాక్పెన్స్ వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా సరే కొంచెం ఆర్థిక నేరం చేశాము ఇక మనం దొరికిపోతామేమో అనుకున్నప్పుడు అందరి ఆశ ఫస్ట్ విదేశాల మీదే. మరి వాళ్ళకి ఎలా దొరుకుతుందో నాకైతే తెలియదు. అంటే మామూలుగా పాస్పోర్టు ఇవి చూసుకుని అవన్నీ, అంటే వాళ్ళకి ఈ బ్యాంక్ అకౌంట్స్ క్లియరెన్స్ ఇలా రకరకాల డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కదా. మరి అవన్నీ ఏం చేస్తున్నారో, ఎలా వాళ్ళు ట్యాకిల్ చేస్తున్నారో తెలియదు కానీ అందరు అలా వెళ్ళిపోతున్నారు. అలాగే మన అమిత్ భరద్వాజ్ కూడాను బ్యాంకుకు వెళ్ళిపోతున్నాడని తెలుసుకుని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఇది ఏదో నిన్న మొన్న డిసెంబర్లో చేసి అలా ఏదో కొంచెం మోసం చేసి మ్యానిపులేట్ చేసింది కాదు. 2014 నుంచి ఇతను బిట్కాయిన్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ రీటైల్ బిట్కాయిన్ మైనింగ్ స్టార్ట్ చేశాడు. మీకు చెప్పాను కదా నేను బిట్కాయిన్ని మామూలుగా మనకి ఇప్పుడు మింట్ కార్యాలయాలు ఉంటాయి కదా వాటిల్లో, అక్కడ మనకి నోట్లు కానీ లేదా కాయిన్స్, మెయిన్ నోట్లు కాదు, నోట్లు ఆర్బీఐలో ప్రింట్ అవుతాయి అంటే వాళ్ళ ఆధ్వర్యంలో, వేరే కాయిన్స్ అవన్నీ కూడాను మింట్లో తయారవుతాయి. అయితే ఇప్పుడు ఈ బిట్కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తయారు చేసేటటువంటి సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ సిస్టమ్స్ అవి ఇవి ఉంటాయి కదా, అంటే ఆ గ్రూప్ అంతటిని కలిపి మైనింగ్ మైనర్స్ అంటారు. మైనర్స్ అంటే MINORS కాదు, MINERS. సో వీళ్ళేంటంటే మైనింగ్ చేస్తూ ఉంటారు, గనుల్లో నుంచి బంగారాన్ని తవ్వినట్టుగా వీళ్ళు కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేస్తూ చేస్తూ డిజైన్ చేస్తూ ఇదిగో ఇలాంటి వాల్యుబుల్ బిట్కాయిన్ని తయారు చేస్తారన్నమాట. దీనికి చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది, అసలు ఆ ప్రాసెస్ మామూలుగా ఉండదు. అయితే ఇప్పుడు ఈ 2014 నుంచి కూడాను ఈ ఇంకా మిగతా 7 ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళతో కలిసి ఈ కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేశాడనమాట. ఆన్లైన్లోనే రీటైల్ బిట్కాయిన్ మైనింగ్ చేస్తూ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేస్తూ బిట్కాయిన్స్లో మీరు ఖచ్చితంగా పెట్టుబడి పెడితే మీకు ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పి, అంటే ఇప్పుడు సపోజ్ ఒక బిట్కాయిన్ తీసుకోవడానికి మీరు 10,000 ఇప్పుడు మీరు ఖర్చు చేస్తున్నారు అనుకోండి, రేపు పొద్దున మీరు ఒక బిట్కాయిన్ని ఆల్మోస్ట్ 40,000 అమ్ముకున్న ఆశ్చర్యం లేదు, అంటే ఆల్మోస్ట్ 4 times మీకు లాభాలు వస్తాయి. దీంట్లో పెట్టుబడి పెట్టినంత ఉత్తమం ఇంకొకటి లేదు. ఇప్పుడే మీరు అర్జెంటుగా పెట్టండి, ఆలోచించిన ఆశాభంగం టైప్లో మొత్తానికి ఎన్నో రకాల పెట్టుబడులు కేవలం బిట్కాయిన్స్ మీద ఆధారపడి, అవన్నీ కూడాను తను ఇన్వైట్ చేశాడు. దీనికి తోడు ఇప్పుడు సపోజ్ మీరు ఇంత రాబడి వస్తుంది అని చెప్పినప్పుడు కొద్దిగా ఒక గొప్ప ఓకేలే సరే ఇవన్నీ వస్తాయా పెడతాయా షేర్స్ అనేది ఎప్పుడు గ్యాంబ్లింగ్ అని కొంతమంది వెనక్కి తగ్గొచ్చు. అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఏం చేశానంటే బిట్కాయిన్ మైనింగ్ హార్డ్వేర్ని కూడా నేను మీకు ఇస్తాను అని చెప్పాడు. నేను మీకు అంతకుముందు చెప్పాను కదా, ఒక సిస్టమ్ నిరవధికంగా అసలు ఏమాత్రం పవర్ ఫెయిల్యూర్ అనేది లేకుండా మంచి ఫాస్ట్ సిస్టమ్ ఒకటి ఉండాలి అని. దానికి తోడు ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, దాన్ని ఎట్లా వాళ్ళు అరేంజ్ చేసుకోవాలి, అల్గోరిథమ్స్ ఏంటి, ఇవన్నీ చాలా రకాలు, అసలు అది పెద్ద ప్రాసెస్. సో ఈ మైనింగ్ హార్డ్వేర్ని కూడా నేను మీకు ఇస్తాను అనేసరికి, సరే ఓకే ఇప్పుడు 2-3 బిట్కాయిన్స్ కొంటాము, ఆ తర్వాత హార్డ్వేరే మన దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు కావాలంటప్పుడు మనము ఇప్పుడు 1 note కట్టేస్తాను ఒక్కొక్క దానికి సంబంధించి, 1 rupee, 5 rupees, 10 rupees, 20 rupees, 50 rupees, 100 rupees, 200, 500, 2000, ఇలా అన్ని డినామినేషన్స్లోనూ నేను 1 note కట్టలు ఇస్తాను ఒక్కొక్కటి. దాంతోపాటుగా 1 note ప్రింట్ చేసుకునే మిషన్ కూడా ఇస్తాను. అంటే అది ఎంత బంపర్ ఆఫర్లో ఉంటుంది కదా, అసలు అలా ఇవ్వకూడదు. అందుకే కదా ఇప్పుడు ఇవన్నీ జరుగుతోంది. ఎప్పుడైనా సరే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేదు ఎప్పుడంటే మనిషికి తను, అంటే ఇప్పుడు ఈ జనాభా ఎంతుంది, తర్వాత లిక్విడ్ మానిటరీ ఫండ్ ఎంతుంది, ఇవన్నీ చూసుకుని ఎంత సర్క్యులేషన్లో ఉంది ఈ లెక్కలన్నీ వేసుకుని దానికి తగ్గట్టుగా ఉంటేనే, డబ్బులే ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఎవరు పనిచేసినా డబ్బుల కోసమే కదా. సో ఇప్పుడు నేను పనిచేస్తాను, చేసేది ఎందుకు, డబ్బుల కోసం. ఆ డబ్బులు నా దగ్గర ఎక్కువ ఉన్నాయి అనుకోండి నేను పని చెయ్యను. సో ఎవరు పని చేయకుండా అందరూ లేట్ బ్యాక్గా ఉన్నారనుకోండి, అప్పుడు అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది, ప్రొడక్టివిటీ ఎక్కడి నుంచి ఉంటుంది, ఏదీ ఉండదు. ఎవరికి వాళ్ళు అందరూ ప్రింట్ చేసేసుకుని డబ్బులు తీరా కొందామంటే కూడా వాడు అమ్మడు, ఏదైనా కొనాలి అనుకుంటే ఒక మంచి విల్లానో ఇంకోటో కొనాలనుకుంటున్నారు డబ్బులు ఉన్నాయి కదా అని. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ ఎవరైనా సరే బట్టలు కానీ, వీళ్ళకి ఎప్పుడు బిజినెస్, వాళ్ళకి డబ్బులు కావాలి మనకి వస్తువు కావాలని. ఎవరికి వాళ్ళు ప్రింటింగ్ కొనేసుకున్నారనుకోండి ఇంకప్పుడు ఏముంటుంది కదా. సో వాళ్ళు అమ్మరు. సో మొత్తము వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అమ్మేవాళ్ళు ఉండరు, కొనేవాళ్ళు ఉండరు. ఎవరికి వాళ్ళు డబ్బులు, కొనేవాళ్ళు ఉంటారు కానీ అమ్మేవాళ్ళు ఉండరు. సో సప్లై ఎక్కువ, డిమాండ్ తక్కువ ఉంటుంది, లేదు డిమాండ్ ఎక్కువ సప్లై తక్కువ ఉంటుంది. ఈ రెండిట్లో ఏది అసమతుల్యత వచ్చినా కూడాను అది మంచిది కాదు. సో ఇందుకోసం అని చెప్పే ఇలాంటివి సాధారణంగా ఇవ్వరు. బట్ బిట్కాయిన్కి ఒక రెగ్యులర్ ప్రాసెస్ అంటూ లేదని చెప్పాను కదా నేను. ఒకళ్ళు మానిటర్ చేయడము లేకపోతే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రిన్సిపల్స్ ఇలాంటివి ఏం లేవు. అప్పుడెప్పుడో స్టార్టింగ్లో ఆయన అన్నాడు ఇదిగో ఇన్ని మాత్రమే ప్రింట్ చేయాలి, ఇన్ని మాత్రమే కాయిన్స్ తయారు చేయాలి అని చెప్పి. బట్ ఆ తర్వాత ఇదిగో వేలం వెరీగా జనాలకు బాగా నచ్చేసింది, పైగా పెట్టుబడి పెడితే మంచిది అని అన్నారు, పైగా హార్డ్వేరే ఇచ్చేస్తాను అని చెప్పేసరికి ఎవరైనా సరే ఓకే ఓకే నాకు కావాలి నాకు కావాలని చెప్పి అందరూ తలా ఇంత డబ్బులు చేతిలో తీసుకొచ్చి పెట్టారు. 2,000 crore అంటే మీరు ఆలోచించండి. ఇవాళ రేపు పొలిటికల్ పార్టీస్లో టికెట్ కోసం అని ప్రయత్నించి లేకపోతే ఎలక్షన్స్లో నిలబడి వాళ్లే కుప్పలు తప్పలుగా డబ్బులు పెడుతూ ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక ఇమాజినరీ కరెన్సీ, అసలు అది ఎవరు వాడట్లేదు కూడాను. ఇమాజినరీ కరెన్సీ ఇంకా మన ఇండియాలోనే అసలు చెల్లుబాటు కూడా లేదు. ఎవరో బ్లాక్ మనీ సొంతం బాగా బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు ఇదిగో ఈ కట్టలు అవి ఇవి అయితే ఐటీ దాడులు అవి జరుగుతాయని చెప్పి వాళ్ళు యుఎస్లో ఎక్కడో ఇంకో వేరే చోట నుంచి బిట్కాయిన్స్ కొని పెట్టుకున్నారు. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు, జనవరిలో 10,000 ఉంటే డిసెంబర్ కల్లా 20,000 అయింది, అబ్బో అసలు ఇంకేముంది డబుల్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ దీందే అని చెప్పి ఆస్తులు అమ్ముకొని మరీ ఇదిగో ఇలాంటి వాళ్ళ ప్రలోభాలకి లోనయ్యి ఇలా మొత్తం డబ్బులన్నీ తీసుకొచ్చి అలా పెట్టుబడి పెట్టడానికి రెడీ అయిపోయారు. ఈ హార్డ్వేర్ కూడా ఇవ్వడం అనేది నిజంగా కోసం మెరుపనే చెప్పాలి. దీంతో ఎవరికి వాళ్లే సొంతంగా బిట్కాయిన్స్ని తయారు చేసుకోవచ్చు అని నమ్మి అతనికి ఇచ్చారు. ఆల్మోస్ట్ 8,000 మంది 2,000 కోట్లు ఇస్తే ఆ తర్వాత టోకరా ఇచ్చి ఇదిగో మన పారిపోవడానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మొత్తానికి బ్యాంకాక్ వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంటే పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఒక్కళ్ళనన్నా పట్టుకున్నారు కనీసం. థ్యాంక్ గాడ్, విజయ్ మాల్యా, నీరవ్ మోదీలాగా వీడు కూడా పారిపోతాడేమో అనుకున్నాను, బట్ అట్లీస్ట్ పట్టుకున్నారు. అది మాత్రం సంతోషం. ఇక ఇప్పుడు రికవరీ కదా. సరే, అసలు దీని గురించి ఇంకా వివరంగా సవిస్తారంగా అసలు మన ఈ ఇలాంటి ఫ్రాడ్స్ గురించి మాట్లాడుకుందాం ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. భారత కాలమాన ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మీకందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక. ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో అమెరికా నుండి భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా. అవు మల్ల 15 ఏండ్ల అయింది దేశం ఇడసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ 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 ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు. గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు, ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాద్ మరవకుంటీ నుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా, ఎన్నెలమ్మ ఎటకారాలు ప్రతి ఆదివారం 2:30 to 3:30 ఇది మైండ్ మీడియా కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 minute మ్యూజిక్ బైట్.
కలలు నువ్వేనా, కథలు నువ్వేనా, ఎదలు నువ్వేనా, కథలు నువ్వేనా, కథలు నువ్వేనా, ఎదలు నువ్వేనా, ఓనిస్తమా.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి బిట్ కాయిన్ విషయంలో ఇలాగా అమిత్ భరద్వాజ్ విపరీతంగా మోసం చేసి ఇదిగో 8,000 మంది దగ్గర నుంచి 2,000 కోట్లు తీసుకుని మీకు ఇంకేముంది అర్జెంటుగా బిట్ కాయిన్లు ఇచ్చేసి దాంతోపాటు హార్డ్వేర్ కూడా ఇచ్చేసి మీకు మీరే ఇంట్లో కూర్చుని సిస్టమ్ పెట్టుకొని హ్యాపీగా కాయిన్లు తయారు చేసుకొని ఇష్టం వచ్చినన్ను ముద్రేసుకోండి అని చెప్పాడు. అది నమ్మి అబ్బో ఇంకేముంది ప్రతి వాళ్ళు నేనే కోటీశ్వరుడు అని చెప్పి నమ్మేసి వాడికి డబ్బులు ఇచ్చారు. మొత్తానికి అరెస్ట్ అయ్యాడు. ఇక ఎన్ని రకాల ఆర్థిక నేరాలు ఉంటాయనే విషయం మీద మాట్లాడుకుంటే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ వచ్చి చందాకొచ్చారు. తర్వాత వాళ్ళ ఆయన, ఆ తర్వాత వాళ్ళ మరిది, మరిదో బావగారు, ఇలా. సో చందాకొచ్చారు, దీపక్కొచ్చారు, రాజీవ్కొచ్చారు. అసలు ఏం జరుగుతోంది? ఎందుకంటే సీఈఓని క్వశ్చన్ చేయరు సాధారణంగా, చేసినా కూడా క్లీన్ చిట్ ఇచ్చేసి వదిలేస్తారు. ఆ తర్వాత ఎప్పుడో నెమ్మదిగా మిగతా పేర్ల మీద, అంటే బినామీ పేర్లు లేకపోతే అస్సలు సంబంధం లేని పేర్లు, వాటి మీద ఈ లోన్స్ కానీ లేకపోతే వీళ్ళు తీసుకున్న ఎల్సీలు కానీ ఇవన్నీ కూడాను ఇచ్చేసి ఆ తర్వాత ఇదిగో ఈవిడకేం సంబంధం లేదు, వీళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఎవరు కాదు, వాళ్ళేదో మోసం చేశారు దానికి ఈవిడ అంటే ఎలాగా అని చెప్పి ఒక చిన్న ఫీలర్ ఒకటి వదిలేసి మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఎందుకు, ఇప్పటికే బాగా పేరు డబ్బు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పరపతికి నష్టం కలగకూడదు అని చెప్పి. నేను మీకు అది వరకు ఈ విషయం కూడా చెప్పాను. మామూలుగా ఒక లోన్ ఇవ్వాలి అని అంటే వాళ్ళకు ఉండే క్రెడెన్షియల్స్, వాళ్ళకి ఎటువంటి ఆస్తులు ఉన్నాయి, రేపు పొద్దున ఒకవేళ ఈ లోన్ వాళ్ళు తీర్చలేకపోతే మనం ఏ విధంగా వాళ్ళ నుంచి రికవరీ చేసుకోవచ్చు అనే విషయాలు, వాళ్ళకు ఉన్న మిగతా అసెట్స్ కానీ ఇవన్నీ వాళ్ళు పేపర్స్ పెట్టుకుని, ఏది డిపెండింగ్ ఆన్ ది అమౌంట్ ఆఫ్ లోన్ దే ఆర్ శాంక్షనింగ్. ఇప్పుడు సపోజ్ 1,00,000 రూపాయలు తీసుకోవాలనుకోండి, నీకు అట్లీస్ట్ నెలకి 12,000 to 15,000 ఖచ్చితంగా ఉండాలి శాలరీ, లేదు 8,000 to 10,000 ఇట్లా. వాళ్ళకంటే ఒక స్లాబ్ ఉంటుంది, దాని ప్రకారం ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవి ఇవి అన్నీ వేసి దాన్ని బట్టి లెక్క కడతారు. అలాగే ఇప్పుడు ఒక మంచి భూస్వామి, అసలు ఆల్మోస్ట్ 800 ఎకరాల పొలాలు అవి ఇవి అన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళకి తగ్గట్టు ఆ పొలాల కాగితాలు అవన్నీ వాళ్ళ పేరు మీద ఉన్నాయా లేదా, ఈసీ ఉందా లేదా, ఇవన్నీ చూసుకుని వాళ్ళకు కూడాను వాళ్ళకి తగ్గట్టుగా లోన్స్ ఇస్తారు. సో బేసిక్గా ఏంటంటే మరి అంత 800 ఎకరాలు ఉన్నప్పుడు వాళ్ళు అసలు డబ్బులకి వాళ్ళకి అవసరమే ఉంది అని అనుకుంటారేమో మీరు. అదే ఇక్కడ ఉన్న గమ్మత్తు. లిక్విడ్ క్యాష్ అనేది ఎవరికైనా చాలా అవసరం. అది వస్తు రూపేణనో, బంగారమో, పొలాలో, ఇళ్ళో, లేకపోతే స్థలాలో ఇలాంటివి ఏమన్నా ఉంటే గనక అవి వస్తు రూపంలో ఉన్నవి మీరేమో అవి అమ్ముకోవడానికి టైం పడుతుంది, లిక్విడేట్ అవ్వతున్నారుగా. సో లిక్విడ్ క్యాష్ కావాలి అనుకున్నప్పుడు ఆ కాగితాన్ని పెట్టి మార్టిగేజ్ లోనో లేకపోతే ఇంకొక ఏదైనా గ్యారంటీ లోను ఇలాంటివి ఏవో తీసుకుంటూ ఉంటారు. సరే, అది పక్కన పెట్టండి. ది థింగ్ ఈజ్ ఇప్పుడు మనం పెట్టేటటువంటి మార్టిగేజ్ లోన్ కానీ ఏదైనా సరే దీని ఇంత పర్సంటేజ్ అని ప్రతి, ఇట్ డిఫర్స్ ఫ్రమ్ బ్యాంక్ టు బ్యాంక్. ఎస్బీఐకి ఒకలా ఉంటుంది, ఆంధ్ర బ్యాంక్ ఒకలా ఉంటుంది, ఐసీఐసీకి ఒకలా ఉంటుంది అని చెప్పలేం. స సో మొత్తానికి ఆ పర్సంటేజ్ని బట్టి ఇదిగో మీరు మీకున్న ఆస్తుల ప్రకారం ఇందులో ఇంత పర్సంటేజ్ 60% 70% మేము ఇవ్వగలమని చెప్పి చెప్తారు వాళ్ళు. ఆ పేపర్లు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. రీపేమెంట్ స్కెడ్యూల్ ప్రకారం వాళ్ళు టైంకి కడుతూ ఉంటే ప్రాబ్లం లేదు, కట్టకపోతే కనుక కొంచెం ఇబ్బంది అవుతుంది. అలా వీళ్ళు వీళ్ళని మొత్తం వాళ్ళు చూసుకునేటటువంటి విధానం అది. అయితే ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ చందా కొచ్చర్, వాళ్ళ ఆయన దీపక్ అండ్ వాళ్ళ తమ్ముడు ఆర్ అన్నయ్య అయిన రాజు, వీళ్ళు ముగ్గురు ఇవాళ మొన్నీ మధ్య ఈ ముంబై ఎయిర్పోర్ట్లో ఉంటే వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు. వాళ్ళు ఏంటి మన సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్తూ ఉంటే వాళ్ళని పట్టుకుని క్వశ్చన్స్ అవి ఇవి అని అడగడం మొదలుపెట్టారు. మొత్తానికి సిబిఐ చేతికి ఇప్పటికైనా దొరికారు. అయితే లుక్అవుట్ సర్క్యులర్ ఆల్రెడీ ఉన్నది తన మీద. సో అంటే బయటకు ఎక్కడికి వెళ్లకుండా కాస్త జాగ్రత్తగా ఒక నిఘా వేసి ఉంచండి అని చెప్పడం అన్నమాట. ఎందుకు వీడియోకాన్ కేసులో రాజీవ్ని ఇప్పుడు ఆల్రెడీ క్వశ్చన్ చేస్తున్నారు. అసలు వీడియోకాన్ కేసు ఏంటి అని అంటే కనుక, వీడియోకాన్ గ్రూప్కి 2012లో 3,250 crores లోన్ని వీళ్ళు శాంక్షన్ చేశారు. అది కూడా ఏంటి, ఒక మ్యూచువల్ బార్టర్ సిస్టంలో, అంటే ఒక క్విడ్ ప్రో కేస్ టైప్లో అనమాట. అంటే నీకు ఇది నాకు ఇది అన్నట్టు ఆ టైప్లో జరిగిందా అన్న ఒక చిన్న అనుమానం నుంచి స్టార్ట్ అయింది అసలు యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు అప్పటికి తీసుకున్నటువంటి లోన్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి కంపెనీస్ కానీ, ఆ షేర్స్ని మళ్ళీ వాళ్లే కొనడం కానీ అసలు మామూలుగా లేదు. అది మొత్తం పెద్ద తలకాయ నొప్పిలా తయారైంది. సో ఆ విషయంలో సిబిఐ ఫస్ట్ ప్రైమరీ ఎంక్వైరీకి మొత్తం వాళ్ళు క్వశ్చన్స్ అన్ని పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ కొంతమంది ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళని కూడా వాళ్ళు క్వశ్చన్ చేశారు. అండ్ సిబిఐ క్వశ్చన్ చేసినటువంటి మిగతా ట్రాన్సాక్షన్స్ కొన్ని డౌట్ ఉన్నాయి. కొన్ని అలాంటి సస్పెక్టివ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇంకా చాలా రకాల క్వశ్చన్స్ కూడా వాళ్ళకి రేజ్ అయినాయి. అయితే ఏదైనా ఒకవేళ వీళ్ళు ఇలాంటివి ఏదో ఫ్రాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారనో చేస్తున్నారనో ఆల్రెడీ అలాంటి ఏదైనా చిన్న లీడ్ దొరికినా కూడాను వాళ్ళు కంప్లీట్లీ దాన్ని అసలు ప్రోబింగ్ ఇంకా మామూలుగా ఉండదు, కంప్లీట్లీ డీప్ ప్రోబింగ్ చేసి ఎలాగైనా సరే వాళ్ళని శిక్షించాలి అని చెప్పి చాలా గట్టిగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉన్నారు. ఎందుకు అనంటే ఇప్పటికే 3-4 సార్లు ఈ మధ్య కాలంలోనే ఎన్నెన్నో ఆర్థిక నేరాలు జరిగినాయి. పైగా చెప్పాక మొన్న మధ్య ముంబైలో ఒక ఆవిడ, మీరు ముందు విజయ్ మాల్యా దగ్గర నుంచి వసూలు చేయించండి, ఆ తర్వాత నా దగ్గర నుంచి ఇదిగో 256 రూపాయలు అప్పుడు వసూలు చేయిద్దరు అని చెప్పి గట్టిగా చాలా స్టబర్న్గా చెప్పింది. సాధారణంగా ఎవరైనా సరే అంత స్టబర్న్గా చెప్పినప్పుడు ఆ కరెక్టే కదా అనిపిస్తుంది. అఫ్కోర్స్ దీంట్లో బ్యాంకు వాళ్ళు ఏం చేయగలరు ఏం చేస్తారు అనే విషయం మీద నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేయగలరు అని, ఎందుకంటే మీరు నమ్మరు నేను ఒక లెటర్ చూశాను మన వేములవాడ కరీంనగర్ మంత్రిని ఇక్కడ వాళ్ళు ఏంటంటే మొన్న ఇదిగో యాన్యువల్ క్లోజింగ్ జరుగుతుందిగా ప్రతిసారి 31 మార్చికి యాన్యువల్ క్లోజింగ్ అయిపోతుంది, 1 ఏప్రిల్కి వాళ్ళు ఏంటంటే నాన్ బ్యాంకింగ్ డే, అంటే వాళ్ళు అక్కడే ఉండి ఆఫీస్లో అన్ని పనులు చేసుకుని మొత్తానికి అక్కడితో ఇయర్ ఎండ్ మొత్తం క్లోజింగ్కి సంబంధించినటువంటి ఎన్ని ఎన్పిఎల్ ఉన్నాయి, ఎన్ని లోన్స్ ఇచ్చారు, ఎన్ని రికవరీ అవుతున్నాయి, ఎన్ని అవ్వట్లేదు, ఎన్ని డిపాజిట్స్ ఉన్నాయి, ఇవన్నీ మొత్తం ఆ బ్రాంచ్కి సంబంధించినవన్నీ కూడా టోటల్ రిపోర్ట్ ఇవ్వాలి కదా, పిఎన్ఎల్ రిపోర్ట్. ఆ రిపోర్ట్కి సంబంధించి మామూలుగా ఇదిగో అయిపోయింది ఇంకా యాన్యువల్ క్లోజింగ్ అంతా చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పి ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వాళ్ళేమో కేక్ కటింగ్ అవి పెట్టారు. పెడితే ఇప్పుడు 31 నైట్, తర్వాత 1 ఏప్రిల్ ఈ 2 రోజులు వాళ్ళకి చాలా హెక్టిక్గా ఉంటుంది. యాక్చువల్గా 30th నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి కొంచెం తగ్గింది. ఎందుకంటే మా నాన్న చేసింది కూడా బ్యాంకే కాబట్టి నాకు బాగా తెలుసు. అసలు పైగా అందులోనూ పాపం ఆయనకి 1 ఏప్రిల్ పుట్టినరోజు. సో ఏ రోజు కూడాను ఏ ఏడాది కూడాను తను ప్రశాంతంగా 1 ఏప్రిల్ పుట్టినరోజు చేసుకునేదే లేదు. అసలు 31 రోజు మొత్తం అంతా నైట్ అవుట్ చేసి ఏ తెల్లవారుజామున 4:30 వచ్చి మళ్ళీ 6:30 వెళ్ళిపోవాలి. సో అప్పటికి ఇంకా ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ రాలేదనుకోండి. సో ఈ 2 గంటలే ఉండేవారు మళ్ళీ ఆ రోజు సాయంత్రం ఎప్పుడో వచ్చేవారు. అసలు ఏ రోజు లీవ్ పెట్టడానికి అసలు ఛాన్సే ఉండేది కాదు. అలాగా వాళ్ళకేంటంటే ఇప్పుడు ఇదిగో మేము ఈ సంతోషకర సమయంలో ఇదిగో మొత్తం అనౌన్ క్లోజింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన సందర్భంగా కేక్ కట్ చేస్తున్నాం రమ్మని చెప్పి ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక లెటర్ వచ్చింది. వస్తే ఆ కేక్ కటింగ్కి ఒక అతను వెళ్ళలేదు పాపం. వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, రెండు రోజులు చాలా అలసిపోయి ఉండొచ్చు, లేదు అబ్బాయి ఏం వెళ్తానులే అని అనిపించి ఉండొచ్చు, లేదు కేక్ తినే ఇది ఉండకపోవచ్చు, లేదా అసలు పెద్ద పార్టీ యానిమల్ కాకపోవచ్చు, అబ్బా వచ్చిన ఒక పూట హ్యాపీగా ఇంట్లో ఉందామనుకోవచ్చు, అసలే సండే కూడా అయింది కదా అందుకని. వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్ తను వెళ్ళలేదు అంతే. కరెక్ట్గా 2 డేస్లో ఎక్స్ప్లెనేషన్ కోరుతూ ఒక లెటర్ వచ్చింది తనకు తెలుసా, సెలబ్రేషన్స్కి నువ్వు ఎందుకు రాలేదు, దీనికి సరైన జెన్యూన్ రీజన్ నువ్వు చెప్పకపోతే నీ మీద సివియర్ యాక్షన్ తీసుకోవచ్చు, ఇది ఒక ఇండిసిప్లినరీ యాక్ట్ కింద మేము దీన్ని పరిగణించవచ్చు అని చెప్పి ఒక లెటర్ పంపించారు. ఎంత దారుణమైన విషయం అండి, ఇలా తయారైనాయి పాపం బ్యాంకులు కూడా. సో ఇంకా వీటి గురించి బోలెడంతున్నది, మాట్లాడుకుందాం ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
జో అచ్యుతానంద జో జో ముకుంద
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkata Bhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram nadu matram marchipokandi Techie Talk.
Abhijit PS Nayar gari violin vadya sangeetam 1 minute music bite.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడకి 4 లైకులు వెనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. భారత కాలమాన ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మీకందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక, ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో. అమెరికా నుండి భారతీయ స్వరం.
వన్ మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
మైండ్ మీడియా శ్రోతలు, పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి బ్యాంకుల్లో కూడా పాపం వాళ్ళని కూడా అనుకోవడానికి వీల్లేదని నేను చెప్తూ ఉన్నాను కదా. నాట్ ఆల్ ఆర్ క్రిమినల్స్, అంటే కొంతమంది ఉంటారు ఫ్రాడ్ చేసి తర్వాత దాంట్లో ఏదో కొంచెం డబ్బులు తినేసి లోన్ ఇప్పిస్తాను అని చెప్పి లోన్ తీసుకున్న తర్వాత, అంటే వాళ్ళకి లోన్ ఇచ్చిన తర్వాత అందులో మళ్ళీ నాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వాలని చెప్పి, ఇప్పుడు ఈ హై లెవెల్ లోన్స్ తీసుకున్న సెటిల్మెంట్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఇది ఎప్పుడు మనం విజయమాల్యా అప్పుడు మనం మాట్లాడుకున్నాం దీని గురించి, మీకు ఇప్పుడు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ అప్పుడు డీటెయిల్గా నేను చెప్పాను మీకు. ఎలాగంటే ఇవన్నీ ఎలా పనిచేస్తాయంటే ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది వీళ్ళకి. సో వాళ్ళకి విపరీతమైన ఒత్తిడి అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు తీసుకునేవేం చిన్న అమౌంట్స్ కాదు. ఇప్పుడు మామూలుగా మనము ఒక ఏదైనా కొంచెం పెద్ద కార్ ఏదైనా కొనాలనుకుంటున్నాం, ఓకే, లేదా చిన్న మామూలు ఏదో ఒక నానో టైపో ఇంకో అంతకన్నా కొంచెం మారుతి ఏదైనా కొందాం అనుకుంటున్నాం, దానికి ఒక 600,000 అవుతుంది అనుకుంటే మన దగ్గర ఆల్రెడీ 200,000 ఉంటే వాళ్ళు 400,000 ఇస్తారు. ఆ 400,000 కూడాను మీరు ఎన్నేళ్లలో కడదాం అనుకుంటున్నారు, ఆ కట్టే స్తోమత మీకు ఉందా లేదా, మీ శాలరీ ఎంత, దీంట్లో మీకు ఇంకేమైనా మిగతా లోన్స్ ఉన్నాయా, ఉంటే కనుక వాటికి ఎంత కట్ అవుతుంది, మిగతా లోన్స్ ఉంటే వాటిని క్లియర్ చేశాక అప్పుడు రండి ఇది ఇస్తాము, ఇలాంటివేవో చెప్తూ ఉంటారు. సో యూ ప్రూవ్ దాట్ యూ డోంట్ నీడ్ మనీ అండ్ వీ విల్ గివ్ యూ సమ్, ఇది వీళ్ళు అనుకునేది. అయితే బాగా డబ్బున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి లోన్లున్నా ఇంకోటిన్నా, అదేంటంటే బిజినెస్ బినామీల పేర్ల మీద ఉంటాయి. సో ఒకళ్ళు ఒకవేళ నిజంగానే అంత కష్టంగా ఉంది, వీళ్ళకి అసలు లోన్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు అని అనుకుంటే ఎవరి దగ్గర అయితే బాగా ఆస్తుందో వాళ్ళని చూపించి, ఇదిగోండి వీళ్ళు కూడా దీంట్లో పార్ట్నర్స్ అని చెప్పి ఒక పార్ట్నర్షిప్ డీడ్ తయారు చేసుకుని వాళ్ళ పేరు మీద కూడా లోన్లు తీసుకుంటూ ఉంటారు. అది లోన్ అయినా లెటర్ ఆఫ్ క్రెడిట్ అయినా ఏదైనా పేరు ఏదైతే ఏంటి, మొత్తానికి మాత్రం బ్యాంకు దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. దీనికి వీళ్ళు పెట్టుకునేటటువంటి ఈ ముద్దు పేరుకి ఏమవుతుందంటే డాక్యుమెంట్స్ అనేవి పక్కాగా ఉండవు. ఇదిగో ఇక్కడేమో ఇది ఐటీ రిటర్న్స్ లేవు, లేకపోతే ఇదిగో ఈ ఆస్తికి సంబంధించిన ఈసీలు లేవు, ఇలా ఏమన్నా ఉన్నాయనుకోండి వాళ్ళు ఏం చేస్తారు, బాగా డబ్బున్న వాళ్ళు కాబట్టి పైనుంచి ప్రెషర్ తీసుకొస్తారు. లైక్ ఇప్పుడు ఆ సీఈఓ చందాకి వచ్చారు, లేకపోతే ఎవరైనా సరే వాళ్ళ చేత ప్రెషరైజ్ చేయిస్తారు. కొంచెం పెద్ద బ్రాంచెస్ అనుకోండి, రీజనల్ ఆఫీసు, జోనల్ ఆఫీసు, ఇలా అక్కడి నుంచి ఫోన్లు వస్తాయి. మామూలుగానే చిన్న బ్రాంచెస్లో ఏమవుతుందంటే, ఇది పెద్దగా అసలు ఇక్కడ అసలు ఒక బ్రాంచ్ అంటూ ఉన్నది అని తెలియని చోట వీళ్ళకి లోన్ ఇప్పిస్తారు. అందుకనే ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడాను లోన్ తీసుకునేటప్పుడు అసలు పెద్దంత ట్రాన్సాక్షన్స్, అంటే వీళ్ళకి అకౌంట్స్ ఉంటాయి. పైగా ఇప్పుడు అంతా కూడాను ఆన్లైనే కాబట్టి ఎక్కడ అకౌంట్ ఉన్నా ఎక్కడైనా లోన్ తీసుకోవచ్చు, అందులో పెద్ద డౌట్ లేదు. కాకపోతే అక్కడ మళ్ళీ ఒక స్థానికంగా ఒక చిన్న అకౌంట్ ఓపెన్ చేసి ఉంచుకుంటే బెస్ట్ అని చెప్పి. సో ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే ఏమవుతుందంటే, వీళ్ళకి ఆ ప్రెషర్ ఎక్కువైపోయి ఆ పల్లెటూరు బ్రాంచ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమయ్యా మీకు టార్గెట్లు అవ్వాలని లేదా ఏంటి, మామూలుగా మీకు వచ్చే రెవెన్యూ కన్నా ఎంత ఎక్కువ వస్తుంది తెలుసా, 300 కోట్ల లోన్ తీసుకుంటున్నారు వీళ్ళు. అసలు మీకు ఈఎంఐ చూసుకున్నా మీకు అసలు అట్లా డబ్బులు అలా పెట్టుకుని ఏం చేసుకుంటారు ఈ టైప్లో అనమాట. అంటే మరీ పల్లెటూరు బ్రాంచ్ కాదు, అసలు అక్కడైతే కనుక వాళ్ళకి ఇంత అని లిమిట్ ఉంటుంది, అంతకు మించిన అమౌంట్ లోన్స్ అసలు వాళ్ళు ఇవ్వకూడదు. కానీ ఏం చేస్తారంటే, ఇదిగో ఇలాంటి ప్రెషర్స్కి తల ఒగ్గి తప్పక ఇంకా నెక్స్ట్ బ్రాంచ్కి పంపిస్తారు. మేడం మరి ఇక్కడ ఇది ఇంతే కదా లిమిట్ అంటే, నేను సైన్ చేస్తాలేవయ్యా, నేను చెప్తాను కదా నీకు ఎందుకు అని అంటారు. ఓకే మీరు అదే రిటర్న్లో ఇవ్వండి అంటే రిటర్న్లో ఎవరు ఇవ్వరు, ఫోన్లో మాత్రమే చెప్తారు. సో ఆ ఫోన్లో వాళ్ళకు వచ్చే ఒత్తిళ్ళు కానీ, లేకపోతే ఇలా అయితే కనుక నేను వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేస్తానని ఇలాంటివి ఏవో ఉంటాయి కదా, వీటి వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే సరే ఓకే అని చెప్పి తలొగ్గి రేపు వదిన వాళ్ళు చూసుకుంటానన్నారు కదా సర్లే అని చెప్పి వదిలేస్తారు. ఇంకేంటి చూసుకునేది, వాళ్ళు ఏమీ చూసుకోరు. ఆ తర్వాత ఈ మన టెంపర్లో ఎన్టీఆర్ అంటాడు కదా, అవునయ్యా నేను కొత్త వాడిని, వాళ్ళు పారిపోతారని నాకు తెలియదు, నువ్వు చెప్పాలి కదా, నువ్వు ఇక్కడ ఉన్నవాడివే కదా అంటారు. నీకు తెలుసు కదా బ్రాంచ్కి ఎంత లిమిటో, ఎంత లోన్ ఇవ్వాలో, మరి అంత ఇవ్వకుండా ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చావు అంటారు. మీరే కదా చెప్పారంటే ఎవరైనా అట్లా చెప్తారా, అసలు నీ లిమిట్ కన్నా నువ్వు ఎక్కువ లోన్ తీసి ఇచ్చేసాయని ఎవరైనా చెప్తారా, బ్రాంచ్ లిమిట్ ఎంతో నాకు తెలియదా, నేను జోనల్ ఆఫీస్లో పనిచేస్తున్నాను, ఏ బ్రాంచ్కి ఎంత లిమిట్ ఉందో నాకు తెలుసు, నేను ఎందుకు చెప్తాను. See, these people are making frauds. వీళ్ళని తీసేయండి, సస్పెండ్ చేయండి అని చెప్పేసారు. సింపుల్ యాజ్ దట్. ఒత్తిడి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అసలు దీనికి కారకులు, ఇవన్నీ ఎవరికి అక్కర్లేదు. సో కొన్నిసార్లు అంటే అందరు అలా ఉంటారని కాదు, దిస్ ఇస్ జస్ట్ జనరలైజ్డ్ ఒపీనియన్. విజయ్ మాల్యా కేసులో అదే జరిగింది. అరే ఇంత బిగ్ షాట్ అడుగుతున్నాడు ఏంటి అసలు, మీరు కొంచెం కూడా అసలు ఏమన్నా ఉన్నదా, ఎంత రెవెన్యూ వస్తుంది తన వల్ల, అసలు ఏం పర్వాలేదు, మనవాడే ఇక్కడే ఉంటాడు, నాకు తెలిసిన వాడే, ఇచ్చేయండి అని చెప్పారు. సైన్ చేసిమ్మంటే అలా ఎవరైనా రిటర్న్లో ఇస్తారా, చెప్తున్నాను కదయ్యా హామీ కూడా ఉంది, ఇంకేంటి, అదిగో ఆ పేపర్లు ఉన్నాయి, డాక్యుమెంట్స్, ఆస్తి డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి, అవి పెట్టుకోండి అన్నారు. ఆస్తి డాక్యుమెంట్లు అసలు ఎందుకు పనికిరావు, ఎందుకంటే ఆల్రెడీ దాన్ని మించిన అప్పే ఇక్కడ చేసేసారు, ఇంకేముంటుంది, ఏమీ ఉండదు. దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో ఈ విధంగా మొత్తం మీద చూసుకుంటే కనుక లోన్లన్నీ ఏవైతే ఎన్పిఎల్గా ఇప్పుడు మొండి బకాయిలుగా మారినాయో, ఎవరైనా సరే డబ్బులు ఇదివరకైతే కనుక వడ్డీకి తీసుకొచ్చుకోవాలంటే చాలా భయపడుతూ లోన్కి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు హ్యాపీగా లోన్ తీసుకుంటేనే ఇంకా అసలు భయం అక్కర్లేదు, మహా అయితే ఏం చేస్తారు అన్నట్టుగా తయారయ్యారు, అంత మొండిగా తయారయ్యారు. మొండి బకాయిల్ని ఏ విధంగా అసలు రికవరీ చేసుకోవాలనే విషయం వీళ్ళకి తెలియట్లేదు. వీళ్ళ టార్గెట్లో అది కూడా ఉంటుంది, కానీ ఆ టార్గెట్ని వీళ్ళు అచీవ్ అవ్వకపోతే వీళ్ళకి అప్రెజల్స్ ఉండవు. ఒకటి కాదు ఇందులో, మళ్ళీ వీళ్ళే ఈ లోన్స్ చూసుకోవాలి, తర్వాత ఇన్సూరెన్స్లు అమ్మాలి, అన్నీ వీళ్ళే చూసుకోవాలి, సింగిల్ విండో సిస్టమ్ దగ్గర నుంచి మొదలు పెడితే. ఇదన్నమాట. ఇంకా అసలు ఎట్లా అంటే, వీళ్ళు ప్యాక్డే, అటు కస్టమర్స్ అలాగే ఉన్నారు, వాళ్ళకి అసలు బ్యాంకులు అనగానే ఒక రకమైన ఏహ్య భావం వచ్చేస్తుంది, ఎందుకంటే ప్రతి చిన్నదానికి సైన్ మిస్ మ్యాచ్ అయ్యింది కాబట్టి ఇవ్వమంటారు, లేకపోతే సైన్ చేస్తూ ఉంటే ఇక్కడ వచ్చిన స్ట్రోక్ ఇలా తేడా వచ్చింది, ఇది మీరే అని ఏంటి ప్రూఫ్ అంటారు, ప్రూఫ్లన్నీ తీసుకెళ్తే రేపు రమ్మంటారు, ఇవాళ క్యాష్ అంత నిలవలేదంటారు. ఒక్కటి కాదు. సో ఇవన్నీ ఆలోచిస్తే మీకు ఒకటి అర్థం అవ్వాలి, ఏంటంటే ఆర్థిక నేరాలు పెరగడం వల్ల జనాలకి బ్యాంకుల మీద నమ్మకం పోయిందా, లేదు జనాలకి బ్యాంకుల మీద నమ్మకం ఎటు ఉండట్లేదు కాబట్టి ఏముందిలే ఏదో ఒకటి మనం ఉన్నన్నాళ్ళు ఏదో ఒకటి కాస్త వెనకేసుకుంటే బెస్ట్ అని ఒత్తిడికి తలగ్గో, లేకపోతే ఏదో కాస్త సంపాదించుకుందామనో వీళ్ళు ఇలా తయారయ్యారా వీళ్ళని చూసి, ఏది అంటే చెట్టు ముందా విత్తు ముందా అనేది మనం చెప్పలేం. కానీ మొత్తానికి మాత్రం అంటే ఇదివరకు కూడా ఉండే ఉంటాయి ఖచ్చితంగా, ఇదేదో కొత్తగా ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బ్లూ మూన్ ఏదో సడన్గా వచ్చేసిందని నేను అనట్లేదు. అది వరకు ఉన్నా మేబీ మీడియా ఇంత అత్యుత్సాహంగా లేకపోవడం వల్ల బయటికి రాలేదేమో, ఇప్పుడు మీడియా అత్యుత్సాహంగా ఉంటుంది కాబట్టి బయటకు వస్తుందేమో. ఎందుకంటే ఎప్పుడూ నేరాలు కానీ ఇంకోటి కానీ ఏమైనా సరే ప్రతి ఎప్పుడూ ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి. కాకపోతే ఎక్స్పోజర్ కొంచెం ఎక్కువ ఉంది ఇప్పుడు, మేబీ అది కొంచెం తేడాగా ఉండి ఉండొచ్చు. అయితే ఇప్పుడు అందులోనూ ఈ మధ్య కాలంలో ఇలా అందరూ బయటికి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే, ముందు పాస్పోర్ట్ ఉందా లేదా చూసుకుని ఆ తర్వాత బ్యాంకులోని అప్లై చేసుకోవడానికి జనాలు అలవాటు పడుతున్నారని చాలా చాలా జోకులు కూడా వస్తున్నాయి. ఇంకా మెమ్స్ అయితే మామూలుగా లేవు. సరే, సోషల్ మీడియా ద్వారా ఇంకొకటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, కొన్నిసార్లు డిసడ్వాంటేజ్ ఉన్నా కూడా కొన్ని అడ్వాంటేజెస్లో మెయిన్ ఏంటంటే, మనకి అసలు జరుగుతున్నది ఏంటి కొంచెం ఎగ్జాగరేటెడ్గా చెప్పినా కూడా అట్లీస్ట్ ఏదో ఒకటి చెప్తోంది. అందరూ పేపర్లు చూడాలి, టీవీ చూడాలని అనుకోలేము కాబట్టి. సో ఇట్లాంటి ఆర్థిక నేరాలు ఇలా ఉంటే బిట్కాయిన్ మిషన్ అనేమో అలా చేస్తే పోని, అలాంటప్పుడు ఏంటి క్రిప్టో కరెన్సీ అంటే మన ఇమాజినరీ కరెన్సీని వీళ్ళు మన గవర్నమెంట్ బ్యాన్ చేద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మొత్తం బ్యాన్ చేసేయాలి. కానీ ఇక్కడే ఒక చిన్న కిటుకు కూడా ఉంది, అదేంటో నేను చెప్తాను చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
బామ్మగారి ముచ్చట్లు వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ ఇంత వెన్న వేసి కలిపినట్టు పాతకాలం నాటి బోలెడు విశేషాలు, వింతలు, చిట్కాలు, సామెతలు, పొడుపు కథలు మొత్తానికి అన్ని కలిపి చక్కటి మంచి విందు భోజనం వినిపించేందుకు ఆర్జే సౌజన్య పాకాణి గారు బామ్మగారి ముచ్చట్లు అనే కార్యక్రమంతో మీ ముందుకు ప్రతి బుధవారం, ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 వరకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి సిద్ధమేనా మరి మీరు?
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచానే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం. చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసి నేల పైన కథలే పలికేసి చిన్నారులైనా మన కళలు మన కథలు మన సున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 ఈఎస్టి ప్రకారం
బాలగోకులం 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 మన బాలగోకులం 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 జ్ఞానగోపురం మన బాలగోకులం.
1 minute మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో బిట్కాయిన్స్ మీద మన గవర్నమెంట్ కొంచెం ఈ రెగ్యులేటరీ కంట్రోల్ అథారిటీ ఒకటి పెట్టారు. సో దానివల్ల ఏంటంటే ఎటువంటి ఊహాజనితమైన కరెన్సీలు అసలు ఉండకూడదు ఇండియాలో, అసలు అలాంటి వాటికి ఎటువంటి సర్వీసెస్ ఇవ్వద్దు బ్యాంక్స్ అని చెప్పి వీళ్ళు ఆర్డినెన్స్ జారీ చేశారు. అయితే మనమే ఒక సొంత క్రిప్టో కరెన్సీని తయారు చేసుకుందామన్న ఆలోచన కూడా ఒకటి వచ్చిందంట. మరి అసలు ఇదేంటో నాకు అర్థం కాదు. క్రిప్టో కరెన్సీ వద్దు, అవి చాలా ఫ్రాడ్గా ఉంటున్నాయి, అసలు ఆ ట్రాన్సాక్షన్స్ ఎక్కడవుతున్నాయి, ఎవరి నుంచి ఎవరి దగ్గరకు వస్తున్నాయి అనేది ట్రేస్ చేయలేకపోతున్నాము, అది ఇది అని ఇన్ని చెప్పి మళ్ళీ మనం ఇంకో క్రిప్టో కరెన్సీ తయారు చేసుకోవడం ఏంటండి బాబు? అసలు తయారు చేసుకోవడానికి ఫస్ట్ పాయింట్ సొంత డిజిటల్ కరెన్సీ అనేది ఒకటి ఉండడం నిజంగా ఇప్పుడు అంత అవసరమా? ఇప్పుడు ఉన్న ఈ వచ్చిన ఈ ఇదిగో కొత్త కొత్త కలర్ కలర్ నోట్లు కాకుండా, బిజినెస్ నోట్లు కాకుండా వర్చువల్ కరెన్సీల మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నది అని తెలిసిన తర్వాత కూడా బిట్కాయిన్స్ తరహాలోనే ఒక సొంత డిజిటల్ కరెన్సీని తీసుకురావడానికి ట్రై చేస్తాము అని చెప్పి వీళ్ళు చెప్పడం వెనకాల మరి అసలు రీజన్ ఏంటనేది నాకైతే అర్థం కావట్లేదు. బిట్కాయిన్ లాంటిదే వర్చువల్ కరెన్సీ కొన్ని అంటే కొన్ని మెంబర్స్ అయి ఉండొచ్చు లేదా కొన్ని ఆర్గనైజేషన్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే ఎట్లాంటి ట్రాన్సాక్షన్స్ జరపకూడదు ఇప్పటి నుంచి బీట్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ అ పర్సన్, ఎవరైనా సరే సేవింగ్స్ అయినా కరెంట్ అకౌంట్ అయినా ఖచ్చితంగా ఎట్లాంటి కార్యకలాపాలు బిట్కాయిన్స్ ట్రాన్సాక్షన్లో చేయకూడదు. ఇప్పటికే కొన్ని చేస్తూ ఉంటే అర్జెంటుగా 3 months లోపు షోక వాళ్ళు చెప్పాలి ఎందుకు చేశారు ఏంటి అనేది, అండ్ 3 నెలల్లోగా కంప్లీట్గా ఆపేయాలి. మిగతా ఇంకేమైనా కొంచెం కంట్రోల్ అథారిటీస్ ఉంటే వాటికి కూడాను ఈ విషయమే చెప్పింది, మీరు చూడండి ఎందుకంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో తెలియదు అది, కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అయితే వర్చువల్ కరెన్సీలు సహా కొన్ని టెక్నికాలిటీస్ పరంగా చూసుకుంటే ఫైనాన్షియల్ సెక్టర్ మొత్తం కూడాను కొంచెం బాగా బలోపేతం అయ్యే విధంగా కనపడుతున్నదంట మన గవర్నమెంట్కి. సో అలాంటి ఒక సామర్థ్యాన్ని పెంచగలిగే బిట్కాయిన్స్ లాంటి కరెన్సీ ఏదైనా ఉంటే నిజంగా బాగానే ఉంటుందని అనుకుని వర్చువల్ ఆర్ క్రిప్టో కరెన్సీలో ఏమవుతుందంటే ఈ క్రిప్టో ఆస్తులు అనేవి కొంచెం ఈ ఎండ్ యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రయోజనాలకి సంబంధించి కొంచెం ఇంకా వీళ్ళకి కొన్ని డౌట్లు ఉన్నాయి, ఎందుకంటే అది అన్నోన్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ కాబట్టి. ఎందుకంటే అక్రమ మార్గాల్లో ఏదైనా డబ్బులు లేదా ఒక మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి లావాదేవీలు ఏమైనా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఆర్బీఐ అనుకుంటుంది. అయితే వర్చువల్ కరెన్సీ కస్టమర్స్ కానీ, ట్రేడర్స్ కానీ, లేకపోతే బయ్యర్స్ కానీ ఎప్పటికప్పుడు వాటిల్లో ఉండేటటువంటి పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ అర్థం చేసుకుంటూ ఎటువంటి ఫ్రాడ్స్ జరుగుతాయి వాటి వల్ల ఇవన్నీ కూడాను అర్థం చేసుకుంటూ ఆర్బీఐ చెప్పేటటువంటి రూల్స్ని పాటిస్తూ ఉంటే పెద్దంత ప్రాబ్లం ఉండదు అని. అయితే ఈ ఎక్కడన్నా కొంచెం ఇలాంటి మిస్హాప్స్ ఏమైనా జరిగితే గనక వాటిని మనం ఒక పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా ఒక అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక వర్చువల్ కరెన్సీ గనక తీసుకొస్తే అప్పుడు కొంచెం బాగానే ఉంటుంది అన్న ఆలోచనలో కొంతమంది ఎవరైతే ఇప్పుడు ఈ బిట్కాయిన్స్ లాంటి వాటితో వ్యాపారం చేస్తున్నారో అండ్ వర్చువల్ కరెన్సీతో ముడిపడి ఉన్నటువంటి ఏవైతే జనాలు ఉన్నారో వాళ్ళకి బ్యాంక్స్ అన్నీ బ్యాంక్స్ కానీ లేకపోతే ఈ మన ఎన్బిఎఫ్సీలు కానీ వేరే ఎవరైనా సరే కొంచెం కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ అవి ఇవ్వకుండా ఎట్ ది వెరీ సేమ్ పాయింట్ ఆఫ్ టైం మన ఇంటర్నల్గా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఆర్బీఐ గవర్నమెంట్ ఆర్బీఐ మన బ్యాంక్ ఒక డిజిటల్ కరెన్సీని తీసుకురావడానికి ఎట్లా ఉంది, పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయనే విషయం మీద ముందైతే వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. చాలా రిజర్వ్ బ్యాంక్స్ ఒకటే ఒక ఆథరైజ్డ్ అథెంటిక్ డిజిటల్ కరెన్సీ తీసుకురావాలి అని ట్రై చేస్తున్నాయి. అయితే వీటికి అక్కడ ఉన్నటువంటి సెంట్రలైజ్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి రెస్పాన్సిబుల్ ఉంటాయి ఎక్కువగా. సో ఎటువంటి నష్ట భయం ఉండదు. మామూలుగా కనుక అయితే బిట్కాయిన్స్కి వాటికి ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించినవి ఏవి తెలియవు, అసలు దాంట్లో రికార్డ్స్ కానీ ఏవి ఉండవు, వేరేన్ దీనికి మాత్రం ఉంటాయి. సో మానిటరింగ్ ఉంటుంది కాబట్టి ఈ పేపర్ కరెన్సీ కానీ కాయిన్ కరెన్సీ కానీ అలాగే ఈ డిజిటల్ కరెన్సీ కూడాను కొంచెం ట్రాన్సాక్షన్స్కి వాడినా కూడాను ఎవరు ఎక్కడి నుంచి ఎవరికి ఎంత పే చేస్తున్నారనేది తెలిసి ఉంటుంది. కాబట్టి కొన్ని మీడియా స్టోరీస్ ప్రకారం లక్ష్మి అనే పేరుతోటి ఒక సొంత వర్చువల్ కరెన్సీని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఫస్ట్లో ఏంటంటే ప్రజల ప్రయోజనాలను కాపాడచ్చు ఇనీషియల్గా, అండ్ ప్రస్తుతం ఉన్న క్రిప్టో కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కంట్రోల్ లేకపోవడం వల్ల మనీ లాండరింగ్కి అవకాశం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ క్రిప్టో కరెన్సీ ద్వారా దీన్ని అదుపు చేయొచ్చు. ఈ బ్లాక్ చైన్ లాంటివి కానీ ఏదైనా లేటెస్ట్ టెక్నాలజీని ఒకవేళ యూస్ చేసుకుంటే అది ఫైనాన్షియల్ సెక్టర్ని ఇంకొంచెం బలోపేతం చేస్తుంది. ఏది ఇలాంటి ఆథరైజ్డ్ అయితే, అంటే ఎవరు ఎక్కడి నుంచి ఏం చేస్తున్నారు అనేది మానిటరింగ్ చేయగలిగేటటువంటిది అయితే. సో అందుకని కొన్నిసార్లు ఈ కరెన్సీ ఒకవేళ పెట్టే మాట అయితే మన ఇండియాలో కూడా ఈ కరెన్సీ వర్చువల్ కరెన్సీని కనుక ఒకవేళ ప్రవేశపెట్టే మాట అయితే అది ఈ లక్ష్మి అనేటటువంటి ఈ మన డిజిటల్ కరెన్సీ తోటి స్టార్ట్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నారు. సాధారణంగా ఏమవుతుందంటే ఒకవేళ అలా అనుకోవాలి అనే మాట అయితే ఈ కరెన్సీ వచ్చిన తర్వాత ఇంకా మిగతా ఏదైనా బిట్కాయిన్స్ కానీ అవి వాటిని అన్నింటినీ వాళ్ళు ఎట్లాగూ క్యాన్సిల్ చేస్తారు కాబట్టి ఈ కరెన్సీ పెరిగిన తర్వాత అప్పుడు దీన్ని బిట్కాయిన్ తోటి అనుసంధానిస్తారు. అంటే ఎక్స్చేంజ్ పరంగా చూసుకుంటే ఫారెక్స్ కొంచెం అప్పుడు పెరుగుతుంది అని చెప్పి ఫారిన్ ఎక్స్చేంజ్ రూల్స్ ప్రకారం మనకి ఇప్పుడు రూపాయి యుఎస్ డాలర్ ఎలా అయితే చాలా వ్యత్యాసం ఉందో అలాగా బిట్కాయిన్కి లక్ష్మి అనే ఈ మన డిజిటల్ కరెన్సీకి ఎక్కువగా తేడా లేకుండా నెమ్మదిగా తీసుకొస్తూ ఒకటే సమానమైనటువంటి ప్లేస్కి, అలాగే ఆ తర్వాత కొంచెం మనదే పై చేయిగా ఉండేట్టుగా చేయాలనేది వీళ్ళ ఆలోచన. ప్రస్తుతానికైతే ఆ దిశగా వాళ్ళు ఆలోచిస్తూ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అనే టాక్ అయితే ఒకటి ఉంది. విషయం ఏంటంటే ముందు మనకి ఈ క్రిప్టో కరెన్సీలు ఈ కరెన్సీలు ఇవి కాదు, డిజిటల్ కరెన్సీలు కాదు, ముందు అగ్రికల్చర్ బీపీఎల్లో ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారా లేదా, వాళ్ళకి కనీసం వాళ్ళ 4,000 లోపలికి వెళ్తున్నాయా లేదా ఇది చూసి ఆ తర్వాత మిగతావి ఏమన్నా చేయొచ్చు. ఈ జీడిపిలు, రెపో రేట్లు, ఐఎంఎఫ్లు ఇవి ఎవరికి ఏమి తెలీదు, జనాలకి వీటి గురించి అసలు మనకే అవగాహన లేదు. ఇంకా బీపీఎల్లో ఉన్న వాళ్ళు పాపం వాళ్ళు ఎంతసేపు ఇవాళ నేను పనిచేశానా, నాకు ఏదైనా డబ్బులు వచ్చినాయా, కాస్త గంజి కాచుకోవడానికి నూకలు ఉన్నాయా లేవా, ఇవి తప్ప వాళ్ళకి ఇంకోటి అక్కర్లేదు. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్పినా కూడాను ముందు వాళ్ళకి కాస్త వాళ్ళు పడే కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిన తర్వాత, వాళ్ళకి ఏదైనా ఒక ఉపాధి మార్గం చూపించిన తర్వాత, పడే కష్టానికి విలువనగానే అర్జెంటుగా ఫ్రీగా అన్ని పథకాలు ప్రవేశపెట్టడం కాదు, ముందు వాళ్ళకి పని చేసుకునేటటువంటి అవకాశం దాన్ని కల్పించాలి. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా అంచెలంచెలుగా వేరే వేరే స్టెప్స్కి వెళ్ళాలి. సో ఈ కరెన్సీలు, డిజిటల్ కరెన్సీలు, వర్చువల్ కరెన్సీలు, క్రిప్టో కరెన్సీలు ఇవన్నీ కాదు. ముందు మనకు కావాల్సింది సుభిక్షత, సురక్షత. ఈ రెండు అయిన తర్వాత అప్పుడు మిగతా వాటి మీద దృష్టి పెడదాం. ఏమంటారు? ఇది ఇవాళ చిత్రం బళ్ళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరిన్ని మంచి విషయాలతో మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇంట్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారవి చిత్రం కార్యక్రమం ఏప్రిల్ 10 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, ప్రశంసలు, విమర్శలు మా వెబ్సైట్ www.mindmedia.com గాని మా ఫేస్బుక్ గ్రూప్ లో గాని తెలియజేయగలరు. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.
The Voice of India.
Mind Media, The Voice of India. Idi Bharatiya Swaram.